ఈ స్టోరీని మన దేశంలో ఉండే కొన్ని అంధవిశ్వాసాలను ఆధారం చేసుకుని రాయడం జరిగింది. అంతేకాని ఎలాంటి నమ్మకాలను ప్రోత్సహించడం కోసం కాదు. KCW ఒరిజినల్స్ హాంటెడ్ ఇండియా సీజన్ 1. 2006 ఎండాకాలం, రాత్రి 12 గంటలు, నంది హవేరి తాండా, కర్ణాటక. ఊరంతా గాఢ నిద్రలో ఉంది. అదే ఊరికి 1/2 కిలోమీటర్ దూరంలోని బస్టాప్ పక్కన ఓ పొలం ఉంది. ఆ పొలాన్ని అడవి పందుల నుండి కాపాడుకోవడానికి ఓ రైతు అదే పొలంలో నవారు మంచంపై నిద్రపోతున్నాడు. చల్ల గాలి వీస్తుండడంతో కాళ్ళ దగ్గరున్న దుప్పటిని మొహం వరకు నిండా కప్పుకున్నాడు. అప్పుడే కంది చేనులో అలజడి ఏదో కదిలినట్టు వినిపించింది. దుప్పటి తీసి చూస్తే అంతా నిశ్శబ్దంగా ఉంది. అడవి పంది అయ్యుంటుందనుకుని మళ్ళీ నిండా కప్పుకుని పడుకున్నాడు. అలా కప్పుకున్నాడో లేదో, తన తల వెనుక నుండి ఏదో తన దగ్గరికి అడుగులు వేసుకుంటూ వచ్చేది స్పష్టంగా వినిపించింది. గొంతులో నీళ్లు నములుతూ ఏమై ఉంటుందా అని అనుకునే లోపే అది వేగంగా తల దగ్గరకొచ్చి గట్టిగా ఊపిరి తీసుకుంటూ నిలబడింది. మెల్లిగా దుప్పటిని తెరవగానే అదేంటో చూడకుండానే అతని కనుగుడ్లు మొహంలో నుండి తెగి కింద పడ్డాయి. నెల రోజుల తర్వాత రాత్రి 11 గంటలు బస్ కిటికీలో నుండి తలను బయటపెట్టి చల్ల గాలిని ఆస్వాదిస్తూ ఉండగా దూరంగా వెలుతురు కనిపించింది. అంటే మా ఊరు దగ్గరికి వస్తుంది. నా పేరు రామునాయక్, పాలిటెక్నిక్ 3వ సంవత్సరం చదువుతున్నాను. ఎండాకాలం సెలవులు కావడంతో నా దోస్త్ గోపి నేను కలిసి మా అమ్మమ్మ ఊరు వెళ్తున్నాం. అదే నంది హవేరి తాండా. మా అమ్మమ్మ అంటే నాకు చాలా ఇష్టం. స్పెషల్గా తన కోసమే వెళ్తున్నాను. మా తాండా బస్టాప్ వస్తున్నట్టుంది. డ్రైవర్ పక్కన పల్లీలు తింటూ కూర్చున్న కండక్టర్ వైపు చూసి, కండక్టర్ సాబ్, కొంచెం తాండా దగ్గర బస్ ఆపండి అనగానే కండక్టర్ అలాగే అన్నట్టు తలూపాడు. ఇక లగేజ్ తీసుకుని బస్ దిగే దగ్గరికి వెళ్ళి నుంచున్నాం.
డ్రైవర్, బస్ ఆపు.
దిగండి అయ్యా, త్వరగా దిగండి. ఏంది ఈరోజే వచ్చిండ్రా ఊరికి పొరి పొరి? కండక్టర్ నవ్వుతో లోపలికి వెళ్ళిపోయాడు. ఇద్దరం బస్టాప్లో దిగగానే మా నుండి దూరంగా వెళ్తున్న బస్ లైట్స్ తప్ప మా కంటికి ఇంకేం కనిపించలేదు. అంతా చిమ్మ చీకటి. ఊళ్ళోకి వెళ్ళాలంటే 1/2 కిలోమీటర్ దూరం నడవాలి. ఇక టార్చ్ ఆన్ చేసి మట్టి రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్నాం. రోడ్డు రెండు పక్కలున్న పొలం వైపు చూసి, అరే గోపి, ఈ టైంలో చేనుల అడవి పందులు తిరుగుతాయంట కదా, నిజమేనా అని గోపిగాడి వైపు చూశాను. వాడు ఆ పొలాల వైపే చూస్తూ, అవునా రాము, మనుషులు కనిపిస్తే వాళ్ళని చంపేస్తాయంట, మనం జల్దిన ఊళ్ళోకి పోవాలి, నడు దబదబ నడు అని వాడు నడక స్పీడ్ పెంచాడు. అప్పుడే మా పక్కనున్న పొలంలో ఏదో కదిలినట్టు కనిపించింది. అంతే, మా నడక అక్కడే ఆగిపోయి మెల్లిగా మా మొహాలు అటువైపు తిరిగాయి. అక్కడ ఏముందా అని కళ్ళు పెద్దవి చేసి మరీ చూస్తున్నాం. చూస్తున్నంతసేపు నిశ్శబ్దంగా ఉన్న పొలం ఒక్కసారిగా ఏదో వేగంగా మొక్కల్ని పక్కకు జరుపుకుంటూ మా వైపు వస్తుంది. అది చూసి ఒళ్ళంతా బిగుసుకుపోయి పరిగెత్తడానికి కాళ్ళు కదలబోతుండగా ఏదో కాంతి మమ్మల్ని అక్కడే ఆపింది. మెల్లిగా తిరిగి చూస్తే మా ఊరి తాత అంజయ్య లాంతర్ పట్టుకొని కనిపించాడు. మెల్లిగా నడుచుకుంటూ మా దగ్గరకు వచ్చి నన్ను వాడిని గుర్తుపట్టి,
ఏమరా మన్మడా, ఇప్పుడేనా రావడం? అమ్మాయి అరమునరా? మీరు ఇడ ఎక్కువసేపు ఉండొద్దురా, జల్దిన ఇంటికి వండి, జల్దిన వండిరా, ఉండొద్దు.
తాత నువ్వు టెన్షన్ పడకు, మేమింటికే పోతున్నాం, మమ్మల్ని ఇడ ఎందుకు ఉండొద్దు అంటున్నావు, మళ్ళా నువ్వెందుకున్నవేడా?
ఆ తాత పునవైపు తిరిగి,
ఊళ్ళో అడవి పంది తిరుగుతుందిరా, కోతకొచ్చిన పొలాన్ని కాపాడాలని గిరే పొలంలో నెల రోజుల నుంచి పడుకుంటున్నా, మీరు ఇడుండొద్దు, మీరు నడవండి ముందు
అని పొలంలోకి వెళ్ళిపోయాడు. కానీ తాత కళ్ళు చాలా తేడాగా ఉన్నాయి, తాగిండనుకుంటా బాగా అనుకుని
ఇద్దరం దబదబా ఊళ్ళోకి వచ్చేశాం. ఇంటికి వెళ్లేదాకా అందరిళ్లను గమనిస్తూ వెళ్తున్నా. నాకో విషయం అస్సలు అర్థం కావడం లేదు. ఎండాకాలం వస్తే అందరూ హాయిగా ఆరుబయట పడుకునేవాళ్ళు, ఇప్పుడేమో కనీసం ఒక్కరు కూడా బయట పడుకోలేదు. ఏందో ఊరు కూడా మారిపోతుంది అని అనుకున్నాను. ఇల్లు వచ్చేసింది. గోపిగాడు టాట చెప్పి వాడింటికి వెళ్ళిపోయాడు. నేను గొల్లం కొట్టి అందరినీ లేపాను. మా అవ్వకి నన్ను చూడగానే తన కళ్ళల్లో ఆనందం నిండిపోయింది. నా మన్మడు ఎప్పుడు తిన్నాడో ఏమో అని వేడివేడిగా రొట్టె చేసి గట్టి పప్పు శనగపొడి వేసి తినిపించింది. ఇక పడుకోవడానికి మంచం దుప్పటి తీసుకొని ఆరు బయట వేప చెట్టు కింద పడుకోవడానికి వెళ్తుంటే అవ్వ చూసి, ఎందుకేవా హాయిగా సల్లగాలి పడుకుంటే ఏమైతుంది, ఇంట్లో ఉబ్బరిస్తుంది కదా అని మంచం వేయగానే అవ్వ కోపంతో అని ఓ భయంకరమైన విషయం చెప్పింది. ఎవడో మాంత్రికుడు అంట. ఊరూరు తిరుగుతూ బయట ఎవరైనా ఒంటరిగా పడుకున్నట్టు కనిపిస్తే వాడిని చంపేసి కనుగుడ్లను బలిచ్చి తీసుకుని పోతుండంట. అందుకే లోపలికొచ్చి పడుకో అని చెప్పింది. అది విని నా ఒళ్ళంతా చెమటలొచ్చేశాయి. ఇక వెళ్ళి లోపల పడుకొని అదే ఆలోచిస్తున్నాను. నిజంగా ఈ కాలంలో మంత్రాలు బలివ్వడాలు జరుగుతాయా, వాళ్ళ పిచ్చి కాకపోతే పుకారాయి ఉంటుంది అనుకుని అందరూ పడుకున్నారో లేదో చూశాను. అవ్వతో సహా అందరూ గాఢనిద్రలో ఉన్నారు. మెల్లిగా లేచి మంచం దుప్పటి తీసుకొని శబ్దం చేయకుండా వేప చెట్టు కింద వెళ్ళి పడుకున్నాను. రాత్రి 12 దాటిపోతుంది. వాతావరణం కూడా చల్లగా మారుతుంది. గాలికి వేప చెట్టు కొమ్మలు బాగా ఊగుతున్నాయి. నేను ఆకాశంలోని చుక్కల్ని చూస్తూ నిద్రలోకి జారుకున్నాను. హఠాత్తుగా నా మంచం పక్క నుండి ఏదో వెళ్ళినట్టు అనిపించింది. దాంతో మెలకు వచ్చి దుప్పటి తెరిచి చూస్తే ఓ కుక్క ఉరుక్కుంటూ పోతుంది. మంచి నిద్ర దీనివల్ల ఖరాబ్ అయింది అనుకుని మళ్ళీ నిండా మూసుకొని కళ్ళు మూసుకున్నాను. నిద్ర రావడం లేదు. బుర్రలో అవ్వ చెప్పిన ఆ మాంత్రికుడి విషయమే తిరుగుతుంది. దానికి తోడు చెట్లపై గుడ్లగూప లేని భయాన్ని పుట్టిస్తున్నాయి. కొంత సమయం గడిచాక ఎలాగోలా కాస్త కునుకు పట్టింది. అలా కునుకు తీసానో లేదో ఏవో అడుగుల శబ్దం నా తల వెనుక నుండి వస్తున్నట్టుగా వినిపించింది. రెండు కళ్ళు తెరిచాను. ఊపిరి వేగం పెరుగుతుంది. ఏంటి నిజంగానే ఆ మాంత్రికుడు వస్తున్నాడా అనే భయం నాలో మొదలైంది. దుప్పటిని టైట్గా గ్యాప్ లేకుండా కప్పేసుకున్నాను. అంతలోపే ఆ అడుగులు నా తల వెనకే వచ్చి నిలబడ్డాయి. ఊపిరి బిగపట్టుకొని కదలకుండా అలానే ఉన్నాను. దుప్పటి లోపల నుండి చూస్తే ఏదో చేయి నా మొహంపైకి వచ్చి దుప్పటిని గట్టిగా లాగి తీసేసింది. అంతే, గట్టిగా అరిచి మంచం మీద నుండి దూకి ముందుకు ఉరుకుతుంటే అని అవ్వ గొంతు వినిపించింది. అక్కడే ఆగి తిరిగి చూస్తే అవ్వ దుప్పటిని చేతిలో పట్టుకొని కోపంగా చూస్తుంది. మని ఊపిరి పీల్చుకొని అవ్వ దగ్గరికి వెళ్ళగానే, రాము బయట పడుకోద్దని చెప్పినా వినకుండా ఎందుకు వచ్చావు? నేను చెప్పింది ఏమైనా అబద్ధం అనుకుంటున్నావా? అంజయ్ తాత ఇరుకుంది కదా, అతని పొలంలో నెల కిందట పడుకుండు, పొద్దునయ్యేసరికి చచ్చిపోయిండు. అతని రెండు కనుగుట్లు కనిపించలేవు. ఆ కండ్ల జాగల రెండు నిమ్మకాయలు పడినాయి. అప్పటి నుండి ఊర్లో ఎవ్వరు బయట పండరు తెలుసా అని చెప్పగానే ఓళ్ళంతా జివ్వుమంది. అంటే నేను ఊళ్ళోకి వచ్చేటప్పుడు కలిసింది ఓ దయ్యాన్న. ఇక అవ్వకి ఏ విషయం చెప్పకుండా నిద్ర రాకున్నా లోపలికి వెళ్ళి పడుకున్నాను. నిద్ర రాక 5 గంటలకు లేచి ఆవు పేడ ఎత్తుతున్న అవ్వ దగ్గరికి వెళ్ళి, అవ్వ ఈ మనిషి కండ్లను ఎందుకు బలిస్తారే అనగానే, ఏమిరా రాత్రంతా పడుకోలేదా, ఇదే ఆలోచిస్తున్నావా, ఇంత పొద్దున్న వచ్చి అడుగుతున్నావు? సరే చెప్తా విను. ఎవరికైనా గుప్త నిధి దొరికిందనుకో, ఆ దొరికిన వాళ్ళకి ఆ నిధిని కాపలా ఉన్న దుష్టశక్తి కోడి రూపంలోనో మేక రూపంలోనో ఏదొక జంతు రూపంలోనో ప్రత్యక్షమై బలి కోరుకుంటుంది. అది కోరుకుంది తీరలేదో ఆ నిధి దొరికిన వాడు రక్తం కక్కుకొని చచ్చిపోతాడు. కోరిక తీరితే ఆ నిధితో పాటు కొన్ని మంత్రిశక్తులు కూడా లభిస్తాయి. అందుకే నిధి వేటగాడు మారువేషంలో ఇలా ఊరూరు తిరుగుతూ బలి కోసం గాలిస్తాడు అని చెప్పి పెండని పెంటగుంతలు పాడేసింది. నేను అదే ఆలోచిస్తూ వేపపుల్ల విరిచి నములుతూ ఉండగా, మా ఇంటి ముందు నుండి ఊళ్ళో వాళ్ళంతా ఎక్కడికో కంగారుగా ఉరుకుతున్నారు. నేను ఏమైందో అని వాళ్ళ వెంటే ఉరికాను. అందరూ మా దోస్తు గోపిగాడి ఇంటి ముందు వచ్చి గుంపు కట్టారు. నేను ఇంటి దగ్గరికి వెళ్ళగానే ఆ గుంపులో నుండి ఘోరమైన ఏడుపులు వినిపిస్తున్నాయి. నా కాళ్ళు చేతులు నాకు తెలియకుండానే వణుకుతున్నాయి. మనసు ఏదో కీడుని శంకిస్తుంది. లేదు, అదేం అయి ఉండదు, లేదు 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 అనుకుంటూనే మెల్లిమెల్లిగా గుంపును జరుపుకుంటూ వెళ్ళి చూస్తే మంచంపై గోపి చచ్చిపోయి పడున్నాడు. వాడి కనుగుడ్లు ప్లేస్లో నిమ్మకాయలు పసుపు కుంకుమ పడుంది. మంచం కింద అంతా రక్తం. అది చూడగానే కడుపులో తిప్పేసి పక్కకెళ్ళి కక్కాను. నేను ఇక వాడిని ఆ స్థితిలో చూడలేక ఇంటికెళ్ళి బాగా ఏడ్చాను. గోపిగాడిని ఆ సాయంత్రమే వాళ్ళ పొలంలో సమాధి చేశారు. చిన్నప్పటి నుంచి ఒకే స్కూల్, ఒకే కాలేజ్లో చదువుకున్నా. నాకున్న ఒక్కగానొక్క దోస్తు ఇప్పుడు వాడే లేదనే నిజాన్ని తట్టుకోలేకపోతున్నాను. లేదు, ఇలానే ఉంటే ఇంకా ఎంతమంది ఒక మూఢనమ్మకానికి బలవుతారో తిని ఆపాలి. వాడెవడో కనిపెట్టాలి. ఈ ప్రయత్నంలో నా ప్రాణాలు పోయినా పర్లేదు అనుకొని ఊళ్ళో కొంతమందిని కలిసి కొన్ని విషయాల గురించి తెలుసుకున్నాను. రాత్రి 11 అవుతుంది. అందరూ పడుకున్నాక వెళ్ళి వేప చెట్టు కింద పడుకున్నాను. కానీ కళ్ళు మూయలేదు. అలా సమయం 12 దాటింది. గాలి కూడా వీయట్లేదు. దాంతో నా చుట్టుపక్కలంతా నిశ్శబ్దం అలుముకుంది. ఆ నిశ్శబ్దంలో నుండి చిన్న చిన్నగా గల్ గల్ మని పోతురాజు వేసుకునే గజ్జల చప్పుడు వినిపించింది. మెల్లిమెల్లిగా అది నా దగ్గరికి వస్తున్నట్టు స్పష్టంగా వినిపిస్తుంది. అర్థమైపోయింది, వస్తుంది ఆ మాంత్రికుడే. అంతే, నా మోకాలు చేతులు ఎంత వద్దన్నా వణుకుతూనే ఉన్నాయి. మంచాన్ని రెండు చేతులతో గట్టిగా పట్టుకొని కదలకుండా కంట్రోల్ చేస్తున్నా. అంతలోనే ఆ గజ్జల అడుగులు నా తల వెనుక వచ్చి నిలబడ్డాయి. నా ఒళ్ళంతా చల్లగా అయిపోయింది. ఇక ఇదే నా చివరి చూపు శ్వాస అనుకొని హనుమంతుణ్ణి తలుచుకొని మెల్లిగా దుప్పటి తెరవగానే ఆ మాంత్రికుడు గట్టిగా అరిచి కొడవలతో నా కళ్ళ దగ్గర వేటు వేయడానికి రాగానే దుప్పటిని తీసి వాడిపై కప్పేశాను. వెంటనే మంచం దిగి మంచాన్ని వాడిపై వేశాను. వాడు మంచం కింద పడిపోయి లేవడానికి ప్రయత్నిస్తుండగానే గట్టిగా అందరూ రండి అనగానే అక్కడక్కడ దాక్కున్న ఊళ్ళో వాళ్ళంతా వచ్చి వాడిని పట్టుకొని చెట్టు కట్టేశారు. కళ్ళలో కారం కొట్టి కసితీర చావగొడుతున్నారు. నేను వాళ్ళని ఆపి ముందు వీడెవడో తెలుసుకుందాం, ఆగండి అన్నాను. ఆ మాంత్రికుడు మొహంపై నల్లగా ఏదో పూసుకున్నాడు. మెడలో కపాలంతో చేసిన దండ వేసుకొని కాళ్ళకి గజ్జలు కట్టుకొని ఒంటి నిండా రక్తం పూసుకొని ఉన్నాడు. అందుకే నీచు కంపు కొడుతుంది. వెంటనే వాడిపై నీళ్లు పోసి శుభ్రం చేయగానే వాడి ముఖం స్పష్టంగా కనిపిస్తుంది. దాన్ని చూడగానే ఆశ్చర్యం. ఇన్నాళ్ళు అందరినీ చంపేసేది మాంత్రికుడు కాదు, ఆ వేషం వేసుకొని చంపుతుంది బస్ కండక్టర్. నేను దిగిన బస్సులోని కండక్టరే ఈ మాంత్రికుడు. మూతి మీద గట్టిగా గుద్ది, చెప్పరా ఎందుకు అందరిని చంపేసి కళ్ళని పలిస్తున్నావు, చెప్పు.
చెప్తాను. నాకు కొన్ని రోజుల క్రితం నిధి దొరికింది. ఇంట్లో పెట్టుకోగానే మా కుటుంబంలో ఒక్కొక్కరుగా చనిపోతున్నారు. ఎందుకో తెలుసుకుందామని ఓ మాంత్రికుణ్ణి కలిస్తే నీకు దొరికిన గుప్తనిధి బలి కోరుతుందిరా. ఓ 10 మంది కళ్ళని బలిస్తే అది శాంతించి నీకు మంచి జరుగుతుంది. చెయ్యలేదో చివరికి నువ్వే రక్తం కక్కుని చచ్చిపోతావని చెప్పాడు. 9 మంది అయిపోయారు. నీ ఒక్క కళ్ళని బలిస్తే దాని కోరిక తీరిపోతుంది. వదలండి,
బలిస్తా బలిస్తా వదలరా.
గనెట్రాయి తీసుకొని వాడి నోటిపై విసరగానే నోట్లో పళ్ళన్నీ బయటకొచ్చాయి. ఇక వాడిని రోడ్డుపై లాక్కుని వెళ్ళి ఊరికి దూరంగా గొయ్యి తీసి వాడి నెత్తిపై బండరాయి వేసి సమాధి చేసి పూజ చేశాం. మా తాండకి పట్టిన దరిద్రం పోయిందనుకుని ఉదయాన్నే ఊరంతా పండుగ చేసుకున్నాం. శాంతి కోసమో గుప్త నిధుల కోసమో బలివ్వడం అంధవిశ్వాసం, అలాంటివి ఏమీ ఉండవు. ప్రతి అడ్డమైన వాడి మాట నమ్మి అమాయక జీవుల ప్రాణాలు తీయడం చట్టరీత్యా నేరం. మీరిచ్చే బలికి మీ బాధలు మాయమవు, ఎలాంటి మంత్రతంత్రాలు రావు. ఏ దేవుడైనా బలి కోరితే అది దేవుడే కాదు.
ఇదే స్టోరీని స్పాటిఫై, జియో సెవెన్, ఐట్యూన్స్, గూగుల్ పాడ్కాస్ట్లో కూడా వినండి. నన్ను అలాగే మన పేజ్ని ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వాలనుకుంటే లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. ఇంకా మరిన్ని హారర్ స్టోరీస్ కోసం షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అంతవరకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.